నిన్న ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం చేసుకునేటువంటి ప్రక్రియ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో సాయి యొక్క జీవిత విధానము మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాం. ఇందులో మొట్టమొదట మీరు గమనించుకోవాల్సింది, ఆధ్యాత్మిక విధానంలో ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అన్నది చూసుకోవాలి. లేకపోతే సాయితో పాటు, సాయి యొక్క గురువుతో కలిసిమెలిసి జీవించినటువంటి వ్యక్తులు పాములుగా, కప్పలుగా, మేకలుగా, పులిగా పుట్టడం మనం గమనించాం. అంచేత సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు ఏర్పడాయి, అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఏర్పడుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అది చూసుకోకపోతే నటన అవుతుంది. అది చేత మొదట మనము ముందుకు వెళ్తున్నాము అనుకునేటటువంటి భ్రమలో వెనక్కి వెళ్తున్నావేమో అన్నది ఆలోచించుకోవాలి. మరి అది మనని రక్షించేది, ఆ మార్గంలో మనని తీసుకువెళ్లేది ఎవరు అంటే మన సాయియే. పావుగా కప్పగా పుట్టినా, మేకగా పుట్టినా, పులిగా పుట్టినా మళ్ళా సాయి వాటి వెంటబడి మళ్ళీ ఏదో విధంగా వాటిని తన మార్గంలోకి తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నం మనం గమనించాం కదా. ఇంకేత సాయి మనని సవ్యమైనటువంటి మార్గంలోకి ఎవరి అనుగ్రహంతో తీసుకొస్తున్నాడో మనం గమనించుకోవాలి. ఏం చెప్తూ ఉంటాడు సాయి నిరంతరం, నేనేమి చేయటం లేదు, అంతా నా గురువే చేస్తున్నాడు, అల్లా మాలిక్. అతని గురువుని మళ్ళీ మనం పట్టుకోగలమా? సాయి ఏ శక్తితో అవుతే, ఎవరి అనుగ్రహంతో అవుతే అంత అద్భుతమైనటువంటి స్థితికి చేరాడో, ఆ స్థితికి తీసుకువెళ్ళినటువంటి గురుస్థానాన్ని మళ్ళీ మనం పట్టుకోగలమా అన్నది ప్రశ్న. దానికి జవాబు మళ్ళా మనకి ఎక్కడ దొరుకుతుంది? సాయి చరిత్రలోనే దొరుకుతుంది. సాయి ఇంకా యువకుడుగా ఉన్నప్పుడు, సాయి గురించి ఇంకా అందరికీ తెలియనప్పుడు, అసలు ఈ బాలుడు ఎవరు అని అక్కడ ఉన్నటువంటి ఒక గణాచార్యుని ప్రశ్నిస్తారు. ఈ సంఘటన గుర్తొస్తోందా మీకు? ఒక గణాచార్యుని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే అతను ఏం చెప్తాడు ఆ గణాచారి? ఓ చోట తవం అంటాడు. తవ్వుతారు. తవ్వుతే ఏం కనిపిస్తాయి అక్కడ? ఇటుకలు, నాలుగు దీపాలు, ఇంకా వెలుగుతూనే ఉన్నటువంటి దీపాలు, జపమాల, పుష్పాలు, తిని వదిలేసినటువంటి ఆహార పదార్థాలు, ఇవి కనిపిస్తాయి అక్కడ. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని, ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. ఎప్పుడు కూడా చదివింది సరిపోదు, చదివింది మీరు దర్శించాలి. దర్శించాలి అంటే ఆ దృశ్యాన్ని మీరు ఊహించుకోవాలి. తగ్గితే అక్కడ కనిపించిన దృశ్యాన్ని ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఇటుకలు ఉన్నాయి, ఇటుకల మీద నాలుగు దీపాలు వెలుగుతున్నాయి, పక్కనే జపమాల పడి ఉన్నది, పుష్పాలు ఉన్నాయి, భగవంతుడు కల్పించినటువంటి పుష్పాలు, తిని వదిలేసినటువంటి పదార్థాలున్నాయి. ఇది ఏమిటి అని అడిగితే సాయి ఏం చెప్తాడు? ఇది నా గురుస్థానము అంటాడు. అంటే సాయి యొక్క గురుస్థానంలో మనకేం కనిపిస్తుంది? ఇటుకలు, వెలుగుతున్న దీపాలు, జపమాల, పుష్పము, ప్రసాదము, ఇవి కనిపిస్తాయి. ఇది ఎక్కడుంటే అది సాయి యొక్క గురుస్థానమే. సాయి ఎలాగ సర్వాంతర్యామో, సాయియే సర్వాంతర్యామి అవుతే ఆయన గురువు ఖచ్చితంగా సర్వాంతర్యామి అయి ఉండాలి కదా, సర్వసమర్థుడై ఉండాలి కదా. మరి ఆ సర్వసమర్థుడు సర్వజ్ఞుడు అయినటువంటి సాయి యొక్క గురువు షిర్దీలో ఎలా దర్శనమిచ్చాడు? కిటికెలు, నాలుగు దీపాలు, పుష్పములు, తిని వదిలేసిన ఆహార పదార్థం, 12 ఇటికెలు, 4 దీపాలు బదులు 5 దీపాలు. ఎందుకంటే సాయి యొక్క గురువు 4 అవుతే మనకి సాయి గురువు కదా, గురు పరంపర కదా. నేను కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు నేను కెమిస్ట్రీ చెప్పిన పిల్లలు నాకు శిష్యులు. మరి నేనెవరి దగ్గర నేర్చుకున్నాను? ఆ పరంపరే లేకపోతే వీళ్ళకి ఇప్పుడు ఈ విద్యాభ్యాసం దొరకనట్టే. సిద్ధి సాయియే లేకపోతే గురు పరంపరే లేదు. అంచేత సిద్ధి సాయికి సంకేతంగా మనం ఎవరిని ఉపయోగిస్తామంటే 5వ దీపాన్ని. అంచేత ఇది సాయి చరిత్రని బాగా చదివినటువంటి వాళ్ళకి ఏం దేనిగా దర్శనం ఇవ్వాలి? ఇది సాయి యొక్క గురుస్థానంగా దర్శనం ఇవ్వాలి. సాయి దగ్గర ఈ దీపాలు వెలిగించటం ఆయనకి చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఈ కార్తీక మాసము అందుకు ఇంకా చాలా గొప్పదైనటువంటి మాసము. ఆ సమయంలో మీరు ఈ గురుస్థానాన్ని మీ ఇంట్లో స్థాపించుకోండి, మీ ధ్యానానికి దానికి అది చాలా ఉపయోగపడుతుంది. సాయి యొక్క గురువే మీ దగ్గర ఉన్నట్టు. సాయి విగ్రహం ఉంటే సాయి ఉన్నట్టే కదా, అలాగే ఇది ఉంటే సాయి యొక్క గురుస్థానం ఉన్నట్టు. అంటే సాయి యొక్క ధుని మీతో పాటు మీ ఇంట్లో ఉన్నట్టు లెక్క. ఆ ధునిలోంచే ఆయన ఇచ్చేటటువంటి విభూతి అనేక మందికి అనేక రకాలైనటువంటి సమస్యలకు నివారణోపాయంగా మనకి దర్శనమిస్తుంది సిద్ధి సాయి చరిత్రలో. అంచేత సాయి చరిత్రను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ గురుస్థానాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి అని నిన్న దీక్ష ఇస్తున్నప్పుడు చెప్పాను. నేను దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా 12 మనం పెట్టలేనటువంటి స్థితిలో లేము, 5 దీపాలు వెలిగించుకోలేనటువంటి స్థితిలో లేము, 5 అగరత్తులు వెలిగించుకోలేనటువంటి స్థితిలో లేము. కనుక అందరిళ్లలోనూ మీరు ఈ సాయి యొక్క గురుస్థానాన్ని అందజేయటానికి ప్రయత్నించండి. సాయి ఆ పుట్టినప్పటికే రాలే, ఆయనున్న 60 సిద్ధి సాయి సిద్ధిని వదిలి వెళ్ళలేదు ఆయన ఎక్కడికి. ఆయన జీవితకాలం అంతా కూడా సిద్ధిలోనే గడిచిపోయింది. కానీ ఇప్పుడు సాయి ఎల్లలు దాటాడు. ఇదివరకు ఎలాగైతే రామాలయము అది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవు, ఇప్పుడు సిద్ధి సాయి ఆలయము లేనటువంటి పేట లేని పరిస్థితులకు వచ్చేసింది. ఇది దేనివల్ల వచ్చింది అని ఆయన అడుగుతా అని ఏం చెప్తాడంటే, ఇది నా గురువు యొక్క అనుగ్రహం. ఆయన యొక్క గురువు యొక్క అనుగ్రహం ఆయనతో ఎలా ఉండేది? ఓ ఇటికతో ఉండేది. ఓ ఇటిక పెట్టేవాడు ఆయన, తల కింద ఓ ఇటిక ఉండేది. నడుస్తూ ఉంటే చేతిలో పెట్టుకునేవాడు, కూర్చుంటే చేతి కింద పెట్టుకునేవాడు. ఇటికే గురువు యొక్క అనుగ్రహానికి ప్రతీక అన్నది గుర్తు చేసుకోండి. ఉపయోగించుకోవటం రావాలి, అంతకంటే ఇంకెందే. నేను ఎప్పుడూ మా గురువు గారు చెప్పిన ఒక ఉదాహరణ ఎప్పుడూ నిరంతరం నా మనసులో ఆయన ఉదాహరణ చెప్పే దగ్గర నుంచి నా బుర్రలోకి ఎక్కిపోయింది. అది మర్చిపోలేను ఆ ఎగ్జాంపుల్. ఏమిటో ఉండేవాడంటే ఆయన ఓ బ్లేడ్ ఉందనుకో, కొత్త బ్లేడ్, ఓ చిన్న కుర్రాడు దాన్ని తీసి పట్టుకుంటే తల్లి ఏం చేస్తుంది? ఆడుకొని ఆయన అంటుందా? పరిగెట్టుకుంటూ వస్తుంది, తీసేస్తుంది బ్లేడ్. ఎందుకు? బ్లేడ్ వాడికి హాని కలగజేస్తుందేమో అని భయం. అదే జేబు దొంగ చేతిలో ఉందనుకోండి, మనకి హాని కలగజేస్తుంది, మన జేబులకి హాని కలగజేస్తుంది. బ్లేడ్ అదే చిన్నపిల్లవాడి చేతిలో ఉంటే వాడికి హాని కలగజేస్తుంది, చిన్నపిల్లవాడికి. ఇంకొక స్వార్థపరులైనటువంటి చేతిలో ఉంటే జేబు దొంగల చేతిలో లాగా మనకి హాని కలగజేస్తుంది. అదే బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉందనుకోండి, అదే బ్లేడ్ ఏం చేస్తుంది? మనకి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. బ్లేడ్ అదే, కిటిక కూడా అదే. సాయి చేతిలో అది గురువు అనుగ్రహానికి కేంద్రంగా మారింది. మనకి ఇల్లు కట్టుకోవటానికి, మిగతా రకాలుగా మనకి శాంతి ఓ గూడు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇటుకలు అంతకేగా ఉపయోగపడుతున్నాయి. గురువు అనుగ్రహంగా మనం ఉపయోగించుకోవటం ఇంకా చేతకాలే. మనం ఎలా దాన్ని ఉపయోగించుకుంటున్నాము అంటే నీడ ఇచ్చటానికి, రక్షణ ఇచ్చుకోవటానికి దానికి ఉపయోగిస్తుంది. రాళ్ళు ఇంకొంతమంది ఇంకోటి మీద విసరటానికి ఉపయోగిస్తారు, విసరుతారు ఇటుకదే. అందువల్ల సాయి చరిత్ర మనకి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేస్తున్నారు. ఎంతో మంది, చాలా మంది ఎందుకో గమనించారు. అగ్ని ఇటుక మనకి గురువు యొక్క అనుగ్రహానికి మార్గదర్శనం చేసేటటువంటి ఉపకరణాలుగా ఉపయోగపడతాయి. ఇంచేత ఈ అగ్నిని అంటే ధ్వని, ఈ ఇటుకని మనము ఉపయోగించుకునేటటువంటి విద్య సాయి మాత్రమే మనకి అందజేయలేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఋషులలో యజ్ఞ విద్యగా ఇది మనకు అందజేయబడింది. యజ్ఞాల్లో ఏం చేస్తాం? ఇటుక ఉంటుంది, అగ్ని ఉంటుంది. అది మళ్ళీ మనం మర్చిపోయాం. యజ్ఞము అంటే ఏమిటో కూడా మనం మర్చిపోయాం. చివరికి యజ్ఞం అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే కొంతమంది కొన్ని వందల రూపాయలు చందాలు అడిగి ఏం చేస్తారు, మీ యజ్ఞం చేస్తున్నాం అంటారు. సామూహికంగా చేస్తాం. అది కూడా యజ్ఞమే, అది యజ్ఞం కాదని నేను అంటుండే. కానీ నిజమైనటువంటి యజ్ఞం ఏమిటి అంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. యజ్ఞాలలో జపయజ్ఞము నేను. జపం చేయటం కూడా యజ్ఞమే, అది మీకు అర్థం అవ్వాలి. కానీ జపం యజ్ఞానికి సంబంధం ఏంటి మర్చిపోయాం మనం. కానీ సాయి దాన్ని కూడా చేసి చూపించాడు. సాయి ఎవరితో ఏం మాట్లాడుతున్నా, ఎవరితో ఏమి చేస్తున్నా, ఎవరికి ఏ విధమైనటువంటి అనుగ్రహం ఇస్తున్నా, ఆ అనుగ్రహం ఇవ్వటానికి కారకులు ఎవరు? సాయి కాదు, సాయి యొక్క గురువు. నా గురువు యొక్క ప్రేరణతో నేను చేస్తున్నాను, నా గురువు ఇది చేయనిస్తేనే మీకు నేను చేయగలను తప్ప నేను నా అంతటా ఏమీ చెయ్యను అంటే సాయి నిరంతరం ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు? ఆయన గురువుని నిరంతరం గుర్తు చేసుకోవటమే జపము కాదా? అంచేత జపయజ్ఞము ఎలా చేయాలి అన్నది సాయి చరిత్ర బట్టి మీరు గమనించుకోవాలి. అక్కడ అది గమనించుకోకపోతే అంత అద్భుతమైనటువంటి చరిత్ర కూడా మనకి నిరంతరం మార్గదర్శనం చేయవలసింది పోయి మనం ఆయన్ని అడుక్కునే వాళ్ళగా మాత్రమే మెరిగిపోతాం. అడగొద్దని అంటేనే తండ్రిని చిన్నప్పుడు అడుగుతాం. యువకుడయ్యాక ఇంకా తండ్రి మీద ఆధారపడ్డు, తండ్రి జీవిత విధానంలో తను జీవించటం మొదలు పెడతాడు. యువకుడు అయిపోయాక, సాధనా విధానం అయిపోయాక ఇంకా సిద్ధి స్థాయిని గుర్తు చేసుకుంటూ ఉంటాడంతే, ఆయన అనుగ్రహం ద్వారా నేను ఇంత గొప్పవాణ్ణి అయ్యాను అని. తేడా అర్థమవుతుంది కదా. అంచేత మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నించవలసింది ఏంటంటే ప్రతి వాళ్ళ ఇళ్లలో 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు ఉండటం అనేటటువంటిది. ఒక ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో అందరి ఇళ్లలోనూ ఉంటుందిగా, ఫ్యాన్ అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా. ఈనాడు స్కూటర్ కూడా అందరి ఇళ్లలోనూ ఉంటుందేమో. ఇంకొన్ని కాలంలో పోతే మారుతి కారు, అవి కూడా గ్యారంటీగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. అప్పుడు అందరూ కూడా వాకింగ్ చేయడానికి ఒక కొత్త విధానం నేర్చుకుంటారు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మారుతి కార్లన్నీ కూడా ఒకదాని వెనకాతలు ఒకటి ఉంటాయి. వాకింగ్ ఎలా చేస్తామంటే మారుతి కార్ల యొక్క రూఫ్ మీద ఆఫీస్కి వెళ్ళటానికి మనం కారు అక్కడే జామ్ అయిపోతుంది కదా, ఏం జామ్ అంతే. మారుతి కార్ టాప్స్ మీద నడవటం మొదలు పెడతాం మనం. జీవిత విధానంలో ఈ 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరొత్తులు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మనం. ఇది నేర్చుకోవటానికి సాయి తత్వానికి, ఆధ్యాత్మిక తత్వానికి, వీటన్నిటికీ మూలమైనటువంటి భాగవత విద్యను అర్థం చేసుకోవాలి. భాగవతీ విద్య అంటాం మనం భారతదేశంలో దాన్ని, సూఫీ మతము అంటాము, ఔలియాలు అంటాము, రకరకాల పేర్లు, బుద్ధులు అంటాము, తీర్థంకరులు అంటాము, రకరకాలైనటువంటి పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. వీటన్నిటిలోకి కూడా ఆధారమైనటువంటిది ఏమిటి అంటే 12 ఇటికలు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఇటికని మీరు జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో 24 కోణాలు ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా ఇటికని? మీరు ఇటికలో 24 కోణాలు ఉంటాయి. మామూలు కోణాలు ఉండవు, రైట్ యాంగిల్స్ ఉంటాయి, సవ్యమైనటువంటి కోణాలు ఉంటాయి. ఇదో ఇటిక అనుకోండి, గది కదా. ఆ గదిలో ఆ మూల చూస్తే మీకు 3 కోణాలు కనిపిస్తాయి. ఇదొక గీత, ఇదొక గీత, ఇదొక గీత. అన్ని కోణాలు రైట్ యాంగిల్సే. రైట్ యాంగిల్ అంటే కరెక్ట్ అయిన యాంగిల్ అని, అంటే మీకు జీవించటం కరెక్ట్ గా చేపిస్తుంది అని అర్థం. అలాంటి 3 కోణాలు అక్కడ ఉన్నాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 8 × 8 = 24. అది గాయత్రి మంత్ర జపానికి ఇటికికి ఉన్నటువంటి సంబంధం. యజ్ఞానాం జపయజ్ఞస్మి అని చెప్పిన తర్వాత మంత్రాలలో నేను ఎవరిని అంటే గాయత్రి ఛందసామూహం అంటాడు. ఈ గాయత్రి ఇటికలు యొక్క స్వరూపాన్ని యజ్ఞ విద్యగా మన భారతీయ ఋషులు మనకు అందించారు. ఆ యజ్ఞ విద్యను మనం పూర్తిగా మర్చిపోయాం. సహయజ్ఞ ప్రజాస్తుస్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్పృష్ట కామధు. ఇటుక, దీపము, అగరొత్తులు ఉంటే మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక మీకు లభిస్తుంది. సాయి జీవితము దీనికి చాలా పెద్ద ఉదాహరణ. అంచేత మొట్టమొదట సంకల్పం మీరందరూ ఏం తీసుకోవాలి అంటే సాయి యొక్క ధునిని, సాయి యొక్క గురుస్థానాన్ని. లేకపోతే మన ఋషులు అందజేసినటువంటి యజ్ఞ విద్యకు ఆధారమైనటువంటి ఈ గురుస్థానాన్ని అందరం మన ఇంట్లో పెట్టుకోవాలి. చాలామంది నన్ను అడిగారు ఎన్నాళ్ళు పెట్టుకోవాలి అని గురుస్థానాన్ని. నువ్వు ఎన్నాళ్ళు భోజనం చేస్తే అన్నాళ్ళు పెట్టుకొని ఆయన అన్నాను. నా సలహా అది, గురువుని మీ ఇంట్లో పెట్టుకున్నాక ఎంత తొందరగా గురువు వెళ్ళిపోతారు అనుకుంటారా, లేకపోతే గురువు మీ దగ్గర ఉండిపోవాలి అనుకుంటారా? అంటే ఇట్ డిపెండ్స్. గురువుకి మీకు ఉన్నటువంటి ప్రేమ, గురువుకి మీకు మధ్య ఉన్నటువంటి ఆర్తి బట్టి వస్తే అమ్మా గురువు చెప్పినట్టు వినాలి, మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు, ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే బాగున్నాం, ఎక్కువ మంది అలాగే అనుకుంటారని నా నమ్మకం. గురువుని భరించలేము. గురువుకి దండం అయితే పెట్టగలం, కానీ గురువుని ఇంట్లో పెట్టుకుని భరించటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మరి మన జీవిత విధానం మారిపోవాలి. కానీ ఆ జీవిత విధానం మార్చుకోలేకపోతే జరిగే ప్రమాదాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మానవ జన్మ ఎత్తినంత మాత్రాన మనం ఏదో గొప్పవాళ్ళం అనుకోయామో అనుకోకండి. మానవ జన్మ ఎందుకు ఎత్తామో తెలియకపోతే, ఈ మానవ శరీరం మీకు ఎందుకు లభించిందో తెలియకపోతే చివరికి జరిగే ప్రమాదం ఏంటి అంటే తిరిగి క్యూనిల్లో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కింద జంతు స్థాయిలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అది కూడా సాయి చరిత్ర చెప్తోంది అని చెప్పాను కదా. అయితే నిరంతరము సాయి భక్తులు అయినటువంటి వాళ్ళు చాలా పెద్ద బాధ్యత ఉంది వాళ్ళ మీద. మొదటి బాధ్యత ఏమిటి అంటే సాయి యొక్క గురుస్థానము ఇంటింట తీసుకెళ్ళాలి, అంటే సాయిని ఇంటింట తీసుకెళ్ళాలి. కానీ ఆ సాయిని ఇంటింట తీసుకెళ్లేటటువంటి ఆ విధానంలో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఇంకొక విషయం ఉంది. సాయి యొక్క అవతరణ అసలు ఎందుకు జరిగింది? మన కోరికలు తీర్చడానిక. మన అమ్మాయికి పెళ్లి కాకపోతే సాయి గుడికి వెళ్లి దండం పెట్టుకోవడానికి సాయి అవతరించాడా? మనకి ఉద్యోగం దొరకకపోతే సాయికి దండం పెట్టుకుంటే, ఉద్యోగం రాదని నేను అంటే నేను దండం పెట్టుకోండానే చెప్తున్నాను, కోరికలు కోరుకోండానే చెప్తున్నాను నేను. కానీ అసలు సాయి పుట్టింది ఎందుకండి? సాయి వచ్చింది ఎందుకు? ముఖ్యంగా శిరిడీకే ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్నలు మనకెప్పుడు రావు. దండం పెట్టుకున్నావు, ఇంకా సాయి కర్మ ఏంటి అంటే నువ్వు దండం పెట్టుకున్నావు కనుక, నువ్వు పొద్దున్న సాయంత్రం ఆర్తికి వచ్చావు కనుక ఏం చేయాలి? నీ కొరిక తీర్చేయాలి. తీర్చాడమ్మా, తీర్చడం నేనంటానే. ఎవడో ఓ భక్తుడు శుద్ధికి వచ్చినటువంటి ఇంకొక భక్తుడితో కోరికలు అడగకూడదు అని చెప్తే ఏం చెప్పాడు ఆయన, నువ్వోడువయ్యా మధ్యన నేను అతన్ని ఆ వంకతో రప్పించుకున్నాను, సాయి పిలుపు లేని ఎవడు వెళ్ళలేడు అనేది దయచేసి గుర్తుంచుకోండి. మీకు ఆ మాట యొక్క తీవ్రత అర్థం కావటం లేదు, లోటు అర్థం కావటం లేదు. నోటితో అనిపిస్తున్నారు నాలుగు చివరి నుంచి సాయి యొక్క పిలుపు లేని సాయి దగ్గరికి రాలేము అని. అది మాత్రం ఫ్యాక్టే, సాయి యొక్క పిలుపు లేని మీరు ఈ దేవాలయానికి కూడా రాలేరు. మేము ఏదో వచ్చేసాము, మా ఇష్టం వచ్చింది, మేము దండం పెట్టుకుంటున్నాము, మాకు ఇవాడ మూడ్ లేదు, మేము వెళ్ళటం లేదు. ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకు రాగలుగుతున్నారు, ఎందుకు రాగలుగుతున్నారు సాయి యొక్క గుడికి? ఆయన పిలుపు వచ్చింది కనుక. ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చాక, సీటు ఎందుకు వచ్చింది అంటే మీరు వచ్చేసి ఫీజు కట్టడం వల్ల రాలే, దానికి అర్హత సంపాదించుకున్నటం వల్ల వచ్చింది. అర్హత సంపాదించుకున్నారు, సీటు వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత ఏం చెయ్యాలో మీకు తెలియలేదనుకోండి, చదువుకోవాలి, సబ్జెక్ట్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, ఓ విధానంగా చదవాలి అని తెలియలేదనుకోండి, సీట్ వచ్చాక ఏమవుతుంది? మీరు ఇంజనీర్ ఎవరు కదా. అలాగే సాయి పిలుపు అయితే వచ్చింది మీకు, కానీ ఆ సాయి పిలుపు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి మీరు అది పట్టించుకోవటం లేదు. సాయి మీకేం ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు తప్ప సాయికి మీరు ఏం ఇవ్వగలరు అనేది ఆలోచించటం లేదు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం? అది ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. మామూలు వ్యక్తి మనకి మనం ఏదైనా వాడికి చిన్న సహాయం చేసామనుకోండి ఒక కష్టకాలంలో ఏమంటాడు, భగవంతుడిలా వచ్చి ఆదుకున్నాడండి, మీరే వచ్చి ఉండకపోతే అని ఆ కృతజ్ఞత ఎన్నాళ్ళు ఉండాలి? జీవితాంతం ఉంటుంది. మరి సాయి మనని తెలిసి అనేక కష్టాల నుంచి బయటపడిస్తూ ఉంటాడు, తెలియకుండా ఆయన్ని మనని ఎంత కాపాడుతున్నాడో అసలు మనకి తెలియదు. మరి దానికి కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి ప్రశ్న రావాలా అక్కర్లేదా? వచ్చిన వాళ్ళకి ఈ క్లాస్ అమ్మా, రాని వాళ్ళకి ఈ క్లాస్ అనవసరం. అంత అద్భుతమైనటువంటి ఒక మహావ్యక్తి తన శరీరాన్ని మానవ జాతికి ఆహుతిగా ఇచ్చేశాడు అనేది అర్థం అవుతూనే ఉంది కదా. ప్రతి మూర్తి కూడా సిద్ధిసాయి దేవాలయంలో ఉన్నటువంటిది సాయియే అంటే ఆయన ఒక్కడు ఒక్క శరీరంతో కాకుండా ఇప్పుడు ఎన్ని సాయి విగ్రహాలు ఉన్నాయో, ఎన్ని సాయి పటాలు ఉన్నాయో అన్ని రూపాల్లోనూ ఆయన మనకి ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు. కానీ మనము మాత్రము ఒక్కసారి ఓకే, మాకు తినటానికి ఉన్నది, జీవించటానికి కావలసినటువంటి అన్ని అవసరాలు ఉన్నాయి, కోరికలకు అంతు లేదు, ఇంకా దాన్ని వదిలేయండి. కానీ యాక్చువల్గా సాయి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే పెద్ద అవసరాలుండే ఉండేవాళ్ళకి, చిన్న చిన్న కోరికలు ఏవో ఉంటాయి, ఆ కోరిక సాయి తీర్చేస్తాడు. తీర్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఆ ప్రశ్న మనల్ని వేసుకుని దానికి మనం ఏం చేయగలము అనేటటువంటి దానికి ఈ ధ్యాన క్లాసెస్. ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ధ్యానము అంటే ఒకే విషయం మీద నిరంతరము ఆలోచిస్తూ ఉంటే ప్రకృతిలో మనకి తెలియనటువంటి అనేక శక్తులు సహకరిస్తాయి, ధ్యానం అది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మందికి అదేంటో వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలను చాలా చిన్నగా ఏమంటారు దాన్ని ఆషామాషిగా చేస్తారు. ధ్యానము అనేటటువంటిది ఒకే విషయాన్ని మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచన ఫలితాన్ని ప్రాకృతిక శక్తులు మీకు అందజేస్తారు. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగానండి, సాయి మీద ధ్యానం మీరు ఈ మానసిక స్థితిలో చేయాలి. నిరంతరము ఒకే విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి. మీరు ఒకే విషయం మీద మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుందని చెప్తున్నాను నేను, ప్రాకృతిక శక్తులు దాని ఫలితాన్ని మీకు అందజేస్తారు. ఉదాహరణకి తపస్సు చేసేటటువంటి ఋషులు దేవతా సాక్షాత్కారం పొందారు, ఇది మనకు తెలుసు కదా. ఋషులు తపస్సు చేస్తారు, తపస్సు చేయటం వల్ల ఏమవుతుంది, దేవతా సాక్షాత్కారం పొందుతోంది. ఎలా పొందుతున్నారు, ఒక చోట కూర్చుని ఉంటారు, కళ్ళు మూసుకుని ఉంటారు, అంతేనా? అంతకంటే ఏదైనా ఎక్కువ పని చేస్తున్నారు వాళ్ళు? కదిలా ఒకచోట కూర్చుని, ఒకచోట కూర్చుని కదలకుండా ఏం చేస్తున్నారు, దేవతల మీద ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ మనము స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఒకే చోట కూర్చుంటాం. సాధారణంగా కొంచెం బాగా రెగ్యులర్ గా వచ్చేటటువంటి పిల్లలు స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ ఎక్కడ కూర్చుంటారు, ఒకే క్లాస్ లో ఒకే చోట కూర్చుంటారు. కొంతమంది సమూహంగా ఒకే చోట కూర్చుంటారు. కూర్చుని ఏం చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. లెక్చరర్ చెప్పినటువంటి పాఠాన్ని వింటూ ఉంటారు, అంతకంటే ఏదైనా చేస్తారా? అంటే బయట నుంచి ఎవడైనా చూస్తే ఏం కనిపిస్తుంది, వీళ్ళు కూర్చుని ఉన్నారు, ఇంకో లెక్చరర్ కూడా కూర్చుని ఉన్నాడు, వీడి చదవలు చదువుతూ ఉంటాయి, వాళ్ళ చెవులు వింటూ ఉంటాయి. ఇలా 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసేసరికి వింటున్నటువంటి వాడు ఏమైపోతున్నాడు, ఇంజనీర్ అయిపోతున్నాడు, డాక్టర్ అయిపోతున్నాడు, కెమిస్ట్ అయిపోతున్నాడు, ఫిజిసిస్ట్ అయిపోతున్నాడు, అవునా కదా? అంటే ఈ జ్ఞానము మీకు నిత్య జీవితంలో మీరు ఉపయోగించుకునేటటువంటి జ్ఞానము మీరు కదిలితే రావటం లే, స్థిరంగా కూర్చుంటే వస్తుంది, అవునా కదా? సాయిని మీరు కరెక్ట్ గా ధ్యానం చేయగలిగితే మరి మీకు ఎలాంటి జ్ఞానం రావాలి? కెమిస్ట్రీ లెక్చర్ పాఠం వింటే మీకు ఏ జ్ఞానం వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది. ఫిజిక్స్ లెక్చర్ చెప్పిన పాఠం వింటూ ఉంటే ఫిజిక్స్ వస్తుంది కదా. మరి సాయి చెప్పిన పాఠం వింటే ఏమవ్వాలి, మీరు కూడా సాయిగా మారాలి. ఆ దృష్టితో ఎప్పుడైనా మీరు ధ్యానం చేస్తున్నారా, లేకపోతే నేను ధ్యానం చేశాను కనుక మా అమ్మాయి పెళ్లి అయిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని చేస్తున్నారా? తప్పు చేస్తున్నాం కదా. నువ్వే అడగక్కర్లే నీకు ఎప్పుడు ఏది కావాలో, అసలు ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్లాలో, నువ్వు ఆయన దగ్గరికి రాకముందే ఆయన నిన్ను తన దగ్గరికి పిలుచుకుంటున్నప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి పొద్దున్న సాయంత్రం ఆరతిలో పాల్గొనగలిగినప్పుడు ఇంకేమైనా అడగాలి ఆయన? నువ్వు అయినా అడుగుతున్నాము అంటే మనం సాయిని ఒక విధంగా కించపరిచినట్టే. అంటే సాయికి తెలియదు, ఆయన సర్వజ్ఞుడు కాదు, ఆయనకి మన బాధ తెలియదు, ఆయనకి చెప్పుకోవాలి. కానీ ఎంత పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నా కత్తి పెట్టి కోస్తే నోరు ముసుకుని కూర్చోలేం కదా, ఆరుస్తాం. కానీ ఆర్పు వేరు, ఆ ఆర్పులో బాధ ఉంది కానీ పిరికితనం లేదు, అధైర్యం లేదు. డాక్టర్ కత్తి పెట్టికి వస్తున్నప్పుడు నువ్వు భయపడతావా? భయపడవు కదా. నీకు ధైర్యం ఏంటి, నీకున్న రోగాన్ని ఆయన తీసేస్తున్నాడు. కానీ ఆరుస్తావు, కలమడి నీళ్ళు వస్తాయి, బాధ వేస్తుంది, కానీ ఇష్టపడి కోయించుకుంటావు కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తావు, ఇష్టపడి కోయించుకుంటావా లేకపోతే భయం పడే వెళ్తాం హాస్పిటల్కి డబ్బులు ఇచ్చి. మరి మరి సాయి ఇచ్చినటువంటి కష్టాలని, సాయి నువ్వు నాకు ఈ కష్టాలు ఇవ్వద్దు అనటం భావ్యమా? భావ్యమా? బాధపడేది వేరే విషయం. డాక్టర్ కత్తి పెట్టుకు వచ్చాక బాధ లేకుండా ఎందుకు ఉంటుంది, ఉంటుంది. కానీ ఆ బాధలో ఆ డాక్టర్ యొక్క అనుగ్రహం అర్థమవుతుందా లేదా? మరి ఇక్కడ కష్టాలు మనకి వచ్చినప్పుడు ఆ కష్టాలు సాయి ఇచ్చినవే అని ఎందుకు అర్థం కావటం లేదు? మీరు ఎదగాలి, ఇంకా కోరికలు కోరుకోవద్దన్నాను. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నువ్వు కోరికతోనే వెళ్ళావు ఆరోగ్యం రావాలని, కానీ ఆయన కోస్తున్నప్పుడు కొయ్యొద్దు అన్నావు. అంచేత సాయి దగ్గరికి నువ్వు వచ్చేసావు అంటేనే అర్థం ఏంటి, సాయి పిలుపు అందుకున్నావు అని. సాయి ఎవరిని పిలుస్తాడు, తన వాడని పిలుస్తాడు. ఎవరు పడితే వాళ్ళు సాయి దగ్గరికి వెళ్ళలేదు. మీరు అపోహలో ఉండకండి. ఇంత చదివినా సాయి చరిత్ర, ఇంత చేసినా కూడా మీ ప్రయత్నం వల్ల మీరు సాయికి దగ్గర అయ్యారు అనుకునేటటువంటి అపోహలో ఉంటే అది పెద్ద సాయి ద్రోహం అని నా నమ్మకం. అది మీకు సాయికి ద్రోహం చేస్తున్నారు. మీరు మీకు నమ్మకం ఏముండాలి, సాయి వాళ్ళం మనం, సాయి పరివారి వాళ్ళము, అనేక జన్మల బట్టి సాయి యొక్క రక్షణలో ఉన్నవాళ్ళం మనము, మళ్ళీ ఆ అద్భుతమైనటువంటి చేతనత్వం యొక్క రక్షణలోకి వచ్చాము అనేటటువంటి భావం ముందు నిరంతరం మన మనసులో ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా మీ వెనకాతల అండగా ఉన్నటువంటి వ్యక్తిని మనం సాయిగా గుర్తించాలి. ఇది చేయగలుగుతున్నామా? ఏదైనా ఒక కష్టం వచ్చేసరి కదా సాయి అని ఆరవటంలో తప్పులేదు, కానీ నువ్వు ఈ కష్టం తీసేయని అడగకూడదు. కుంతీదేవి భాగవతంలో మొట్టమొదట అదే చెప్తుంది. ఆ కష్టాలు ఇవ్వు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకే అనుభవం వచ్చింటుంది. కష్టాలలో మీరు సాయిరామ్ అన్న సాయిరామ్ ఆర్తి హాయిగా ఫోమ్ బెడ్ మీద పడుకుని టీవీ చూస్తూ సాయిరామ్ అన్నది ఒకే ఆర్తితో అంటారా, ఏమైనా తేడా ఉంటుందా? ఒకేలాగంటారా? ఎప్పుడు తీవ్రత ఉంటుంది? కష్టాలు వచ్చినప్పుడు ఆ పిలుపు ఉంటుందే, ఆ ఆర్తి, ఆ ఆవేదన, అది సాయి మీద నిజమైన ధ్యానం. సుఖంగా ఉన్నప్పుడు కూడా మనము ఆ ఆర్తిని ఉంచుకోగలగాలి. ఉంచుకోలేకపోతే సాయి ఏం చేస్తాడు? ఓహో నీకు అర్థం అవటం లేదురా, ఆర్తి ఎలా ఉండాలో అని ఏం చేస్తాడు? ఒక పంటి నొప్పు, ఒక కాలు నొప్పు, ఏదో ఒకటి పడేస్తాడు. కానీ మీరు ఆర్తి కనుక తెచ్చుకోగలిగితే, మీరు చూడండి తమాషా, తక్షణమే ఆ భయంకరమైనటువంటి రోగాలు మాయమైపోతాయి. మీకే కాదు, మీ దగ్గర వచ్చిన వాళ్ళకు కూడా పోతాయి. ఈ రోగ నివారణకి పెద్ద పెద్ద రోగాలతో మీరు చూసి ఉంటారు ఈ మధ్య ఆ సంఘటనలు ఎక్కువ వెలుగులోకి రావటం లేదు, కానీ సాయి ఆపరేషన్ చేసినట్టు ఏదో ఉంటుంది, ట్యూమర్ ఏదో. రాత్రి వీడు ఆరుస్తూ పడుకుంటాడు, రెండో రోజు పొద్దున్న చూస్తే ట్యూమర్ లేదు, ఏమీ లేదు, ఆపరేషన్ చేసిన కూర్చుంటే. అలాంటి సంఘటనలు విన్నారా లేదా? మరి అలాంటి సంఘటనలు మన జీవితంలో ఎందుకు జరగటం లేదు అని. వాడు చాలా గొప్పవాడు, వాడు ఆర్తి ఉంది వాడికి. ఆ ఆర్తి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ ఆర్తి అంటే సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు, సాయి గుడికి వెళ్ళినప్పుడు విగ్రహంగా చూడకండి సాయిని. సాయి కూర్చున్నాడు, కూర్చున్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించండి. మనం అలా ప్రవర్తించాం. చాలా మంది నేను చూస్తూ ఉంటా కదా ఆర్తికి వస్తారు, మీ మనసులో అది విగ్రహం అనే ఉంది. సాయి ఎక్కడ కూర్చున్నాడో లేదు చాలా మంది మానసిక స్థితిలో. కానీ దీన్ని మీరు ఇతరులకి లెక్చర్ ఇవ్వటానికి నా లెక్చర్ విని మీరు లెక్చర్లు ఇవ్వకండి. నేను మీకు లెక్చర్లు ఇమ్మని చెప్పటండి, ఆ ఆర్తి తెచ్చుకోండి అని చెప్తున్నాను. నా వ్యక్తిగత జీవితంలో ఈ ఆర్తితో జరిగినటువంటి ఒక చమత్కారం చెప్తాను నేను. ఒక 6 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ అయిపోయింది, ఒక కార్డియాలజిస్ట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి ట్రెడ్మిల్ చేస్తున్నాడు. ట్రెడ్మిల్ తెలుసు కదా, హార్ట్ పెయిన్ అది వస్తే కాస్త చెక్ చేయటానికి వాడు ట్రెడ్మిల్ టెస్ట్ చేయిస్తున్నారు. వాడు 2 అడుగులు వేశాడు, వాడు పడిపోయాడు పెయిన్ వచ్చి. ఇంకా అక్కడ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ అందరూ పరిగెట్టుకు వచ్చేసారు. వచ్చేసాక డయాగ్నోసిస్ ఏంటి అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఇన్ ద హార్ట్, హార్ట్కి వెళ్లేటటువంటి ఆర్టరీస్ లో మల్టిపుల్ బ్లాక్స్, ఒకటి రెండు కాదు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. మరి ఇమీడియట్ గా సంథింగ్ మస్ట్ బి డన్. కానీ మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే నువ్వు ఎన్ని బ్లాక్స్ తీసేయగలవు ఆపరేషన్ చేసి? అయితే ఏం చేయాలో తెలీదు అని చెప్పి ఇవాళకి హాస్పిటల్లో ఉంచండి పేషెంట్ని, ఏంటది లోపలికి పంపించి యాంజియోగ్రామ్ చేస్తాం మేము. మేము యాంజియోగ్రామ్ చేశాక అసలు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, దేన్ని మనం ఏం చేయగలం? పేషెంట్ పడిపోయి ఉన్నాడు, ఎక్కాడు ట్రెడ్మిల్, పెయిన్ స్టార్ట్ అయింది, అసలు ఇంకా 2 అడుగులు వేసాడు, పడిపోయాడు. కానీ కాన్షియస్ గానే ఉన్నాడు, కానీ విపరీతమైన పెయిన్తో ఉన్నాడు, ఇదంతా వింటున్నాడు. సరే హాస్పిటల్లో నెక్స్ట్ డే యాంజియోగ్రామ్ తీద్దామన్నారు. ఆ రోజు రాత్రి ఈ సంఘటన అతను తెలిసిన దగ్గర నుంచి ఒకటే నామము, ఏం నామం చేశాడు? సాయిరాం సాయిరాం సాయిరాం, మాట కూడా చాలా కష్టంగా వస్తుంది చేశాడు. యాంజియోగ్రామ్కి పొద్దున్న 8 గంటలకు తీసుకెళ్ళాలి. 6 గంటలకు ఒక వాంతి అయింది ఆ పేషెంట్కి, 6:30కి ఒక వాంతి అయింది, 7 గంటలకు ఒక వాంతి అయింది. లార్జ్ క్వాంటిటీస్లో నేను అక్కడే ఉన్నానప్పుడు ఒకసారి ఎల్లో కలర్లో ఒకసారి గ్రీన్ కలర్లో. ఆయన సాయిరాం అంటే నేనే ఉంటాను, నేను సాయిరాం అంటున్నాను, నా చేత వచ్చింది అదే, ఆయన చేత వచ్చింది అదే. 3 సార్లు వాంతి అయింది. యాంజియోగ్రామ్ చేసేయాలా వద్దా అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లము. సరే మేమిద్దరం నిర్ణయించుకున్నాం యాంజియోగ్రామ్ చేయాల్సిందే, అసలు దీని అంత ఏదో చూడాల్సిందే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో అని. సరే 8 గంటలకు తీసుకెళ్లారు, 8:30కి బయటకు తీసుకొచ్చారు. ప్రశ్న ఏంటంటే ఒక బ్లాక్ లేదు. సో ద మ్యాజిక్ హ్యాపెన్, ద మ్యాజిక్ డూ హ్యాపెన్ ఈవెన్ నౌ. కానీ కావాల్సింది ఏంటి? ఆ బాధ ఉందే, ఇంకా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు అన్నప్పుడు కానీ ఆ ఆర్తి రాలే. అది ముందే తెచ్చుకోవచ్చు కదా. ఆర్తి అంటే శ్రద్ధ. ఆ ఆర్తితో కనుక మీరు స్థాయి ఆర్తులకు వెళ్ళినప్పుడు ఒక విశేషమైనటువంటి ధ్యానం మీరు చేసుకుంటూ మీ జీవితాలలో ఆ స్థాయి ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. సాయి తన మీద ధ్యానం చేయటానికి ఒక విశేషమైనటువంటి ముద్రను అందించారు, అది మీరు ఎప్పుడైనా గమనించారా? సాయి ధ్యానం చేయటానికి మానవజాతి మొత్తానికి కూడా ఒక విశేషమైనటువంటి ముద్రను అందజేశాడు. తెలుసు ఆ ముద్ర ఏంటో మీకు? మీరు చెప్తే అట్ట, భలే చెప్తే రోజు నామా తెలిసిన వాళ్ళు చెప్పకండి. తెలిసిన వాళ్ళు అంటే నాతో పాటు ఇన్నాళ్ళ బట్టి ఉన్నవాళ్ళు చెప్పకండి, మిగతా వాళ్ళు ఏమైనా చెప్పగలరేమో చూడండి. ఖచ్చితంగా మాత్రం సాయి అందజేశాడు ముద్ర. ఆ కూర్చున్నదే ఓ మహాముద్ర. సాయి విగ్రహం పెట్టాలి అని నిర్ణయించుకున్నారు సాయి శరీరం వదిలేసిన తర్వాత. అసలు యాక్చువల్ గా అక్కడ ఎవరు విగ్రహం పెట్టాలని? కృష్ణుడు విగ్రహం పెట్టాలని. కానీ తర్వాత చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో సాయి అక్కడ సశరీరముగా జీవించి ఉన్నప్పుడు కూర్చున్నాడు కనుక సరే సాయిని అక్కడ స్థాపిద్దాం అనుకున్నారు. బాంబేలో ఉన్నటువంటి ఒక చాలా పేరు ఉన్నటువంటి స్కల్ప్చర్ ని పిలిచారు. సాయి ఫోటోలు చాలా తక్కువ ఆ కాలంలో, సాయిని అతను చూడలేదు. మరి విగ్రహం ఎలా? అప్పుడు కలలో సాయి కనిపించి ఇప్పుడు కూర్చున్నటువంటి ఆ విగ్రహాన్ని ఇక్కడ లేదు నిండని, ఇప్పుడు మన మందిరాల్లో పెట్టేదంతా అదే విగ్రహం, ఆ విగ్రహాన్ని ప్రసాదించాడు. ధ్యానములో మీరు ఆ విగ్రహాన్ని చూడాలి. ఆ విగ్రహం యొక్క పొజిషనింగ్ ఎలా ఉంటుంది అంటే ఎడంకాలు కింద ఉంటుంది, కుడికాలు పైకి వస్తుంది, దాని మీద ఎడం చెయ్య, ఈ వేలు దీని మీద ఉంటుంది, ఈ 2 వేళ్లు కిందకు వస్తాయి, ఈ 2 వేళ్లు కిందకు వస్తాయి. ఇట్ డిపెండ్స్ శిల్పి యొక్క దాన్ని బట్టి కదా ఈ పొజిషనింగ్. ఈ పొజిషనింగ్ మనకు అర్థమైనప్పుడు సాయి అసలు మానవ జాతిలో మానవ శరీరధారిగా ఎందుకు పుట్టాడో అర్థమవుతుంది. ఈ పొజిషనింగ్ అర్థమైందా మీకు? చాలా జాగ్రత్త, ఇదే పొజిషన్లో కూర్చొని ఉంటాడు కదా. ఈ పొజిషన్ ఏంటో ఎప్పుడైనా గమనించుకున్నారా మీరు? ఇదేమడ్డది, ఇది అర్ధ పద్మాసనం అంటాం మనం దీన్ని. పద్మాసనం 2 కాళ్ళు పైకి లేస్తారు, ఇది అర్ధ పద్మాసనం. ఇంకేంటే సాయి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు పద్మాసనంలో కూర్చోలేరు. అంటే మేము కూర్చోగలమండి, కావాలంటే ఇప్పుడు వేసి చూపిస్తాము. పద్మాసనము అనేటటువంటిది మీరు శరీరంతో వేసేటటువంటి ఆసనము కాదు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆసనాలు ఇప్పుడు నేర్పేటటువంటి ఆసనాలన్నీ కూడా శరీరాన్ని ఉపయోగించుకునేటటువంటి ఆసనాలు. కానీ ఆధ్యాత్మిక సాధన జగత్తులో ఆసనాలు మనస్సుతో వేయాలి, శరీరంతో కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఆర్తికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ధ్యాన విధానాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే సాయి మీకు మీ వాడే అయిపోతాడు పాపం. ఇందాక చెప్పింది అది. ఆసనాలు మూడు రకాలుగా వేయవచ్చు. ఒకటి శరీరంతో వేసేటటువంటి ఆసనాలు, సరే దాని లాభాలు దానికి ఉన్నాయి, అందులో డౌటే లేదు. ఒకవేళ డౌట్ ఉన్నా ఆసనాలు వేస్తున్నటువంటి వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది, డౌట్ పడాల్సిన పని ఏమీ లేదు. డాక్టర్స్ నయం చేయలేనటువంటి అనేక బాధలు ఆసనాల ద్వారా కరెక్ట్ అయిపోతాయి, భౌతికమైనటువంటి శారీరక ఆసనాలు. కానీ సాయి, పతంజలి యోగ సూత్రాలు ఇవి చెప్పేటటువంటి ఆసనాలు మనస్సుకి సంబంధించినటువంటి ఆసనాలు. చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు నవ్వు వస్తుంది, ఆసనాలంటే అర్థం కూడా అవో వస్తుంది. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు బయోకెమిస్ట్రీ లెక్చరర్స్ ని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. నేను, మా ప్రిన్సిపాల్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కూర్చుని ఉన్నాం బయట. మా ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో బయట కూర్చుని ఉండటంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్స్ ని అపాయింట్ చేయాలి. సరే, మేము ముగ్గురం వచ్చేసాం ముందే, మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, మా ప్రిన్సిపాల్, నేను. గోల్ ఏంటి మాది? టు అపాయింట్ బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్స్. అది సీన్. పొద్దున్నే 6 గంటలకి ఇంటర్వ్యూలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, నేను ఏదో ఇంకో మీటింగ్కి ఆ రోజు పొద్దున్న 10 గంటల ట్రైన్లో వెళ్ళాలి. ఈ అపాయింట్మెంట్ అవుతే గాని ఇంతమందిని మేము అపాయింట్ చేసామని మా యూజీసీ వాళ్ళకి మేము చెప్పడానికి ఉండదు కనుక అంటే మేము 6 గంటలకే వచ్చేసాము. కానీ మా వాచ్మెన్ రాలే, వాడికి 10 గంటలకు రావటం అలవాటు. మేము చెప్పిన వాడు రాలేదు. మేము స్టూల్స్, మీరు బయట స్టూల్స్ ఉన్నాయి, కూర్చుని ఉన్నాం. పక్కన క్యాంటీన్ ఉంది, పెద్ద క్యాంటీన్ ఏం కాదు, మామూలు పేరు క్యాంటీనే, మామూలు టీ కొట్టుంది, కాకాయి టీ తెప్పించుకుని తాగుతున్నాం. ఈ లోపల ఎవరినైతే మేము ఇంటర్వ్యూ చేయాలో వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. మేము అక్కడ కూర్చుని టీ తాగుతాం. డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి ఎప్పుడు తెలుస్తారు తాళం, ఇంకా తాళం తీయలేదా, అసలు బుద్ధి లేదా, మమ్మల్ని ఏమో పిలిచేశారు. సీన్ ఊహించుకోండి. ఆసనాల గురించి నేను తర్వాత చెప్తా. సరే, మరి ఏమంటాం, మేము తాళం తెరవలేదని కూర్చున్నాం. అవునమ్మా, మేము అద్దెకే కూర్చున్నాం అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చారా, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు అని అడిగారు. సరే, మేము వాళ్ళని అడిగాం మామూలుగా క్యాజువల్ గా. అంటే మాకు ఒక ఆనందం ఏంటి అంటే మాకు అసలు బయట ఇంటర్వ్యూ అయిపోతుంది, వీ కెన్ అసెస్ దెమ్ దేర్ ఇట్ సెల్ఫ్ కదా. ఈ బాధ వేరే విషయం, కోపం. సరే, వాడు వచ్చాడు వాచ్మెన్. ఈ లోపల వాళ్ళని సరే పక్కన ఇదేంటది రౌండ్ వీల్ లాగా ఉంటుంది లోపలికి వెళ్ళటానికి, దాంట్లోంచి మీరు వెళ్ళిపోండి లోపల కూర్చోండి అని మేము పంపించేసేవాళ్ళని. సరే, వాచ్మెన్ వచ్చాం, తలుపు తెరిచాం, వెళ్ళాను లోపలికి. లోపలికి వెళ్ళినప్పుడు మరి మేము ఎక్కడ కూర్చుంటాం అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు? ఆ కుర్చీలో కూర్చున్నాం, వాళ్ళు లోపలికి వచ్చారు. బయట మేము కూర్చున్న ఆసనానికి వాళ్ళ రియాక్షన్, లోపల మేము కూర్చున్న ఆసనానికి వాళ్ళ రియాక్షన్లో తేడా ఉందా లేదా? అంటే ఆసనం అంటే దేంటిది? నువ్వు ఏ మానసిక స్థితి బట్టి చూస్తున్నావో దాన్ని బట్టి ఆసనం అవుతుంది అది. అర్థమైందా? అందుకు చెప్పాను. అంటే ఆసనం అంటే చేతులు కాళ్ళతో వేసేదే కాదు, నీ మానసిక స్థితి కూడా విచిత్రమైన ఆసనాలు వేస్తూ ఉంటుంది. వాడెవడో అనుకున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, వాడే స్థాయి అన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం. అంచేత ఆసనం అంటే మానసిక స్థితి తెలిపేటటువంటిది అని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాచ్మెన్ ఆసనంలో ఆవిడైనా కూర్చుని ఉందనుకోండి, మనం ఒకలాగా ట్రీట్ చేస్తాం. ఒక నిరుద్యోగి, ఉద్యోగం అది ఏమీ లేదు, ఐఏఎస్ పరీక్షలు అవి రాశాడు, రోజులన్నీ తిరుగుతున్నాడు, ఇంట్లో చిక్కటం గ్యారంటీ కదా, ఐఏఎస్ పరీక్ష రాసినంత మాత్రాన వాడికి గౌరవం ఏం రాదు. సడన్ గా వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. రాగానే అంతవరకు పనికిరానటువంటి వాడు ఏ ఆసనం అయింది, కలెక్టర్ ఆసనం అయిందా లేదా? అంటే కలెక్టర్ ఆసనం అనేటటువంటిది వాడు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు అది రైతే, కానీ కూర్చోకపోయినా వాడు కలెక్టరేగా. ఎందుకు కలెక్టర్? వాడి మనస్సు ఆ కుర్చీలో కూర్చునే అర్హత సంపాదించుకుంది వాడి మనస్సు. అర్థమైందా ఇప్పుడు? అంతేత పద్మాసనం అంటే ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలో? ఏముంది మాస్టర్ పద్మాసనం టకాటక కాళ్ళు మడిచేస్తాం మేము, కావాలంటే చూడండి 2 గంటలు కూర్చో. ఓకే కూర్చులే, అరగంట కూర్చున్నా మనస్సు మారకపోతే అది పద్మాసనం కాదు అని నేను చెప్పడానికి చెప్తున్నానమ్మా. నీ మనస్సు పద్మము ఏం కోరుకుంటుంది ఎప్పుడు? సూర్యుడివే తెలిసింది. ఉండేదెక్కడ? బురదలో ఉంటుంది. కానీ ఆ బురద, ఆ మట్టి, ఆ నీరు పద్మ అంతదు. పద్మం మీద నీళ్లు జల్లినా కూడా అంతేత అచ్యుత స్థితి. ఆ మానసిక స్థితి ఉంటే తప్ప సాయి అనుగ్రహం రాదు. కానీ సాయి ఏం చెప్పాడంటే, మీరు అంత గొప్పవాళ్ళు ఏం కాదు, మీది ఒక కాలు బురదలోనే ఉంటుంది, అర్ధ పద్మాసనమే వేసుకోండి, కానీ ఒక్కాలునైనా పైకి పెట్టండి, ఒక్కాలు అక్కడే ఉంచుకోండి. మీరు కోరికలతోనే రండి, తప్పేమీ లేదు. ఇది అర్థమైందా? అంటే మొదటి ఆయన కూర్చునేటటువంటి విధానంలోనే మీకు ఒక బ్లెస్సింగ్ ఉంది. ఇంకా ఆయన మానసిక స్థితిలో ఉన్నాడు. ఆయన కలెక్టర్ కుర్చీలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే కలెక్టర్ చేసే అనుగ్రహాలు మీకు వస్తాయా రాదా? ప్రిన్సిపాల్ ఆసనంలో కూర్చున్న వాడి దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ ఇవ్వగలిగే అనుగ్రహం వాడు ఇవ్వగలడా ఇవ్వలేడా? అర్థమవుతుంది. ఆసనాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. మన హిందూ కాన్సెప్ట్స్ అంత ఈజీ అయినవి కాదు. మనం చాలా దాన్ని విలువ తగ్గించేసాం మనం. ఇంకట ఈ ఆసనంలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆయన ఆ రూపంలో కూర్చున్నాడు అని తెలియగానే మొట్టమొదటి మీ భౌతిక కోరికలు ఆ రూపాన్ని చూసి తీరిపోతాయి. తీరిపోతాయి ఆ రూపంలోనే ఉంది ఆ మ్యాజిక్ అంతా కూడా. అంచేత ఆరతి ఇస్తున్నప్పుడు మీరు చాలా ఏకాగ్రతగా ఆ కాలి నుంచి శిరస్సు వరకు మీరు ఆ రూపాన్ని చూడాలి. ఇంకో పని చేయకండి. అప్పుడు ఆరతి పాడుతూ ఉండండి. అర్థం తెలుస్తుందా మీకు? అసలు ఆరతి అర్థం తెలుస్తా? ఏదో పాడిస్తున్నారా? అది కూడా నాకు చాలా ఆశ్చర్యమిస్తుంది. సాయి భక్తులు 20 ఏళ్ల బట్టి ఆరతి పాడుతూ ఉంటారు. మహారాష్ట్ర అది మరాఠీ భాషలో ఉన్నటువంటి దానికి తెలుగులో చాలా మంది అర్థాలు రాశారు, కానీ ఆ అర్థాలు తెలుసుకోవాలని కూడా కోరిక ఉండదు. ఇంకా ఆసనం ఏం మారుతుంది అంటే, కనీసము ఈ క్లాసు విన్నవాళ్ళు మిగతా వాళ్ళకి కనీసం ఆరతిలో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏంటి, చాలా సీక్వెన్షియల్ గా డెవలప్ చేశారు. అది చాలా సీక్వెన్షియల్ గా డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారో తెలుసా? అది సాయి ఆరతులు అవి మనకి నాడు అందుతున్నాయి అంటే ఎవరికి మనం కృతజ్ఞతయి ఉండాలి? ఎందుకండి? మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే చాలు, మా అబ్బాయికి ఉద్యోగం. ఈ గొడవ అంతా నేను మమ్మల్ని ఇది చెప్తారని తెలిస్తే నేను ఇచ్చి ఉండేవాళ్ళం కాదు. కానీ తెలుసుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. అంతే, అదొక క్వశ్చన్ మార్క్గా వదిలేస్తాను నేను. కానీ అది మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి. మీకు మామూలుగా మీకు తెలిస్తే ఫలానా వ్యక్తి ఇచ్చాడు ఇది అంటే ఓకే. ఈ సాయి ఆరతులు, 4 పుట్ల సాయికి ఆరతి ఇవ్వటం, సాయి బతికుండా కానీ ఇవంతా జరిగాయి కదా. ఇవంతా సాయికి ముందు ఒప్పుకోలేదు. రాళ్ళు కర్రలు అవి విసిరేవాడు ఎవడైనా వస్తే దగ్గరికి. కానీ ఆ వ్యక్తి యొక్క పట్టుదల వల్ల మానవ జాతికి ఇంత మహోన్నతమైనటువంటి లాభం చేకూరింది. ఆ వ్యక్తి ఫోర్స్ చేశాడు, ఆబ్లిక్ చేశారు, ఆడో మగో నాకు తెలీదు. ఆ వ్యక్తి ఫోర్స్ చేసే సాయిని కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, కాదు ఇది మీరు ఒప్పుకోవాల్సింది అని చెప్పి ఈ 4 అరుతులు ఒక క్రమబద్ధంగా పెట్టి చివరికి సాయి ముద్ర దాని మీద వేయించి. అందుకే ఆ ఆరుతుల్లో చాలా మంది మరాఠీ తెలిసిన వాళ్ళు చెప్తారు ఏమి చిన్న చిన్న ఏమంటారని, ఛందో దోషాలు ఉన్నాయని. కానీ సాయి చెప్పాడు ఉన్నా కూడా అదంతే, మీరు అదే పాడండి, అలాగే చేసుకోండి అని. అంటే మనకి అనుగ్రహించినటువంటి వ్యక్తుల్ని కూడా మనం అసలు పట్టించుకోవటానికి ప్రయత్నం చేయం. తెలుసుకోండి ఎవరు అది. తెలుసుకుంటే వాళ్ళకు కూడా మీరు కృతజ్ఞత చెప్పుకుంటే మానవ జన్మ చరితార్థం అవుతుంది. సాయి యొక్క ఆ తత్వాన్ని, ఈ విధానాన్ని మనకు అందజేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటిది మళ్లీ నేను మీ దగ్గరికి ఎప్పుడు వస్తానో నాకు తెలీదు. వచ్చినప్పుడు అది మీరు చెప్పారనుకోండి, నేను చాలా ఆనందిస్తా. మాస్టారు మీరే చెప్పేయండి అని మాత్రం చెప్పకండి. రెండుసార్లు ఆలోచించి మాకు తెలియలేదండి, మీరే చెప్పేయండి అని ఆలోచించండి. మీకు చాలా గర్వం కూడా రావచ్చు ఆ వ్యక్తి పేరు తెలిస్తే. సరే, అంతేత సాయి యొక్క ధ్యానంలో ఆర్తికి వెళ్ళినప్పుడు మీ దృష్టి దేని మీద ఉండాలి? ఈ కాలు, ఈ మనసు పెట్టినటువంటి కాలు మీద ఉన్నాక మెల్లిగా పైకి ఎక్కాక ఈ పొజిషన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ పొజిషన్ లో చాలా మ్యాజిక్లు ఉన్నాయి. సాయి యొక్క ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లగ్ నుంచి వస్తుంది. ప్లగ్ లో కూడా ఇలాగే మూడు పాయింట్స్ ఉంటాయి. అంతేత మీ దృష్టి దాని మీద ఉంచుకోండి. సాయి ఆర్తిలో కాలు నుంచి స్టార్ట్ చేస్తారు, మెల్లిగా తల వరకు వెళ్తారు. ఆయన కళ్ళల్లోకి చూడండి, ఆయన కళ్ళు మీలోకి చూస్తున్నట్టే మీకు అనిపిస్తుంది. అనిపించిన తర్వాత మీ దృష్టి ఎక్కడికి రావాలి అంటే దీని మీద చూసుకోండి. మీ దృష్టి ఆర్తి అయ్యేంత వరకు దాని మీద దృష్టి ఉంచుకోండి. దాని తర్వాత మీరు కళ్ళు మూసుకుని ఆ ఊహా చిత్రాన్ని మీరు ఊహించుకోండి. అది మీరు చేసుకుంటూ ఉంటే రోజు చూడండి ఏమవుతుందో. ఎంతసేపు పడుతుంది ఇది మీకు? మా అవుతాయి 5 నిమిషాలు. కానీ మీ జీవితాలు మాత్రము ధన్యమైపోతాయి. మీ జీవితాలే కాదు, ఈ విషయాన్ని ఇతరుల ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు జీవితాలు ధన్యమైపోతాయి. ద సైన్స్ అర్థమైందా? ఇప్పుడు మెడిటేషన్లో ఇది ఉండాలి మీ ఇళ్లలో. ఈ 5 దీపాలు ఎందుకు పెట్టాలి అంటే మనకి 5 ప్రాణాలు ఉన్నాయి మన శరీరంలో. అందులో 2 ప్రాణాలు ఇటు, 2 ప్రాణాలు ఇటు, 1 ప్రాణం ఇటు. 5 ప్రాణాలు మనం ఎలా ఉపయోగించుకోవాలో సాయి మన కోరికలు తీరటానికి ఆ ముద్ర ఇచ్చాడు. ఇది ముద్ర. ఈ బిట్టిని కనుక మీరు నేరుగా ఫోటోగ్రాఫ్ తీసుకుని ఉపయోగించుకోగలిగితే చాలా మ్యాజిక్ మీద ఎడమ చెయ్య, ఇది కుడి బొటకన వేలి మీద ఉంటుంది. కొన్ని చోట్ల ఇలా కూడా పెడతారు. కానీ నా సలహా ఏంటి అంటే మీరు ఊహించుకునేది ఏదో ఇలా ఊహించుకోండి. రెండు అయితే ఎక్కడ పెట్టినా అక్కడ ఒకటే. కానీ ఇలా ఉంటే మీకు ఆ ముద్ర ఈజీగా అర్థమవుతుంది. ఇది 2 ఇటువైపు వేళ్లాడితే, ఇది 2 ఇటువైపు వేళ్లాడితే, ఇది 5 ప్రాణాలు. ఈ 5 ప్రాణాలకి ప్రతీకగానే 5 జ్యోతులు వెలిగించమంటాం. ఎందుకు జ్యోతులు వెలిగించమంటాం అంటే పాదము అగ్నితత్వానికి ప్రతీక అని మన యోగ శాస్త్రం చెప్తుంది. మీకు కొంచెం యోగ విద్య తెలిస్తే పాదాలు, కళ్ళు అగ్నితత్వానికి ప్రతీకలు. కళ్ళేమో జ్ఞానేంద్రియము, పాదమేమో కర్మేంద్రియం. కర్మేంద్రియం అంటే రిజల్ట్ ఇచ్చేది. మన రిజల్టే కదా మనకు కావాలి. కళ్ళు ఏం చూస్తున్నాయో ఆ రిజల్ట్ మనకి రావాలి. మన కళ్ళు ఏం చూస్తున్నాయి? అమ్మాయికి పెళ్లి కావాలి, ఈ రిజల్ట్ వస్తుంది. అబ్బాయికి ఉద్యోగం కావాలి, పాదం. లాజిక్ అర్థమవుతుంది కదా? కానీ ఈ బిట్ మీరు చాలా జాగ్రత్తగా కనుక ఉపయోగించుకోగలిగితే సాయి చేతులు కాళ్ళు, మన చేతులు కాళ్ళు కాదు, సాయి యొక్క ఆ రూపాన్ని మనం ఎదురుకుండా చూసుకుంటే మీ కోరికలు తీరిపోతాయి. తీరిపోవటానికి కారణం ఈ ముద్ర. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు చాలా భయంగా ఉంది అంటే వాడు ఈ ముద్ర పెట్టాడు అనుకోండి, అంటే కొడతానన్నా పర్వాలేదనా? అభయ ముద్ర వచ్చి అంటే ఈ పోజ్ ఏం చెప్తుంది మీకు? మీ కోరిక తీర్చేసింది కదా. అంతేత ముద్రలు మీ కోరికలు తీరుస్తాయి. అదే ధ్యాన విధానంలో మీరు చాలా జాగ్రత్తగా ప్రతిరోజు సాయి ఆర్తికి వెళ్ళినప్పుడు పాదము నుంచి మొత్తం చూశాక, ఒక్కసారి ఆయన కళ్ళకు చూశాక అది మీ దృష్టి ఎక్కడుండాలి? ఇక్కడ నుంచి అలా కోరిక తీరిపోతుంది అనమాట. హాస్యం గంటలే, యాక్చువల్ గా జరుగుతుంది. మనకి ఆ ఎనర్జీ కరెంట్ తెలియవు కనుక. ఎందుకు అంతేత సాయి దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతాయి. ఎందుకు తీరుతాయో మనకి తెలియదు, ఈ ముద్ర వల్ల తీరుతాయి. అంటే ఆయన తన శరీరాన్ని అంత అద్భుతంగా మలిచి మనకు అందజేశాడు. దాన్ని గుర్తుంచుకోండి, ఇది మీ ఇళ్లలో పెట్టుకోండి. ఈ చెయ్య వాయుతత్వానికి ప్రతీక. వాయుతత్వం అంటే ఊదొత్తులు. 5 ఊదొత్తులు అందుకు జీవిస్తాం. అంతేత తర్వాత ఎప్పుడైనా మళ్ళా మనకి 5 నిమిషాలు ఉందా? క్యాసెట్ ఏం దొరికి చెప్పాలా? సరే, ఓకే, 5 నిమిషాలు ఇంకా ఉందిట. ఈ విషయం అర్థమైందా మీకు? ఎలాగ ధ్యానం చేసుకోవాలో. ఈ ధ్యాన ప్రక్రియలో ధ్యానము తర్వాత స్థితి అర్థం చేసుకోండి. ధ్యానం తర్వాత ఏ స్థితికి వెళ్ళాలి? సమాధి.
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ధ్యానం వరకు వచ్చాం కదా. ఈ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కొక్క రెండు పనులు చేయటం నేర్చుకోండి. ఇది చేసుకోగలిగితే మాత్రము సాయి ఏ కారణంతో భూమి మీదకి అవతరించాడో ఆ కారణంకి మీరు కూడా సాయి యొక్క పనిముట్లుగా మారుతారు. ఇవాళ నాకు చెప్పడానికి టైం సరిపోలేదు. అసలు సాయి ఒకటి అర్థమైంది కదా, మన కోరికలు తీర్చడానికి మాత్రమే సాయి రాలేదు. అదే ఆయన రాకపోయినా చాలా మంది భగవంతులు ఉన్నారు, చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళు మన కోరికలు తీర్చేస్తూనే ఉంటారు. సాయి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చాడు అంటే మనకి సమాధి స్థితి కల్పించడానికి వచ్చాడు, అది గుర్తుంచుకోండి. దానికి మీరు రెండు పనులు చేసుకోండి. టెక్నిక్స్ చెప్తాను నేను ఇప్పుడు, తర్వాత ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు మీరు ఈ విషయాన్ని నాకు గుర్తు చేసి, మాస్టర్ మీరు ఏదో చెప్పటం కాదు టాపిక్, మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఏ విషయం చెప్పాలి, సాయి భూమి మీదకి ఎందుకు అవతరించాడు అనే విషయం మీరు అడిగితే కానీ చెప్పకూడదు. ఎందుకంటే సాయి ఎందుకు పుట్టాడో నాకు ఎందుకు అయ్యా బాబు ఈ గోల్ అన్నారనుకోండి. కానీ ఇప్పుడు మీరు అనొద్దు, నేను మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ గోల్ గుర్తుంచుకుని సాయి ఎందుకు పుట్టాడు అనేటువంటి ప్రశ్నకి నేను జవాబు చెప్తున్నాను. ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు స్నానం అది చేసిన తర్వాత ఈ దీపాలు వెలిగించేసుకోండి. ఇటుకలు పెట్టుకుని ఐదు దీపాలు వెలిగించుకుని, ఐదు అగరత్తులు వెలిగించుకుని, దాని పైన ఇందాక నేను పుట్టిన ఈ సాయి ముద్ర ఉంది కదా, ఆ ఫోటో పెట్టుకోండి. ఇంకో ఫోటో వద్దు, ఆ ఫోటో పెట్టుకోండి. ఆ ఐదు దీపాల వెలుతురులో ఆ ఫోటో చూడాలి. మీరు ఆటోమేటిక్ గా పడుతుంది ఐదు దీపాలు ఎదుర్కొండా వెళ్తూ ఉంటే. ఐదు అగరత్తుల దాంట్లో మీరు మీ మొత్తము దృష్టి కూడా సాయి యొక్క కన్నుల్లో పెట్టండి. సాయి యొక్క కన్నుల్లోకి చూడండి మీరు పొద్దున్న. ప్రతిరోజు పొద్దున్న ఇది వెలిగించి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సాయి యొక్క కన్నుల్లోకి చూడండి. ఇంకా అక్కడ మీరేం అడక్కండి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది అని అడక్కండి. అక్కడ చూడండి అంతే, ఆ సాయి కన్నుల్లోకి. ఎందుకంటే గురువు యొక్క దృష్టితో అనేక మ్యాజిక్లు జరుగుతాయి. అక్కడ సాయి విగ్రహం ఫోటో ఉందని మాత్రం అనుకోకండి, సాయియే ఉన్నాడు అనేటటువంటి భావన చేసుకుని ఆ సాయి కళ్ళల్లోకి చూడండి రెండు నిమిషాలు. తర్వాత మీరు మామూలు డైలీ లైఫ్లోకి వచ్చేయండి. ఈ మహాలక్ష్మి మంత్ర దీక్ష, గాయత్రి మంత్ర దీక్ష అది తీసుకున్న వాళ్ళు ఆ జపాలు చేసుకోండి. ఆ టైంలో రాత్రి పడుకునేటప్పుడు వీలవుతే శేజాహారతికి రండి. శేజాహారతి అంటే తెలుసు కదా, రాత్రి ఎన్ని గంటలకు ఇస్తారు ఇక్కడ, ఇక్కడ ఎన్నింటికి ఇస్తారు చూసుకో వీలవుతే అమ్మ. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్న దేశకాల పరిస్థితుల్లో చెప్పినంత తేలిగ్గా వచ్చేలేము. వీలవుతే ఓకే. ఒకవేళ నేను ఆ ఆర్తి టైంకి రాలేము, మేము ఇంట్లోనే ఉంటాము అంటే రాత్రి పడుకునేటప్పుడు మీరు అది ఈ ఆర్తి టైమే అక్కర్లేదు, రాత్రి మీరు పడుకునేటప్పుడు ఒక్కసారి ఆ ఆర్తి దృశ్యాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకున్న తర్వాత ఈ ముద్ర మీద ఇక్కడ మీరు చూస్తూ నిద్రపోండి, ఏమవుతుందో చూడండి. ఇంకా చేసేటప్పుడు చేయాలి, చేసేటప్పుడు ఆయనే చేస్తాడు. సరేనా? జై గురుదేవుడు.